సొంతం, లేడీ, కుందేలు, పిట్టలు, లేకపోతే మేకలు మొదలైనటువంటి వాటి మాంసముతో నిజాంగ మాంసంబు పోషించుననుట కంటే నా అంగములు, నా అవయవాలు, నా మాంసం, నా రక్తం పెంచుకుంటాను, నా మాంసాన్ని ఇతర మాంసంతో అభివృద్ధి చేసుకుంటాను, పోషిస్తాను అనడం కంటే చెట్ట కలదే, మహాపాపం మరొకటి లేదు కనుక అన్నిటికంటే గొప్ప వ్రతం, గొప్ప పూజ, గొప్ప దానం, గొప్ప మోక్షకారకం అహింస. పొరపాటును కూడా అన్య మాంసములతో బ్రతకద్దు, అహింసయే నిజమైన తపస్సు, అహింసయే నిజమైన పూజ అని చెప్పారట. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ ప్రాంగణంలో కాశీ తీరంలో మాంసం తినరు ఎవ్వరూ కూడా. అక్కడ చేపలు పట్టుకునే బెస్తవాళ్ళు కూడా తినేవారు కదట ఆ రోజులు. ఇక్కడ గొప్ప శ్లోకం 60వ శ్లోకంలో చెప్పారు ఏమని,
క్వమాంసం క్వసవే భక్తి, క్వమాంసం క్వ శివే భక్తి, క్వమద్యం క్వ శివార్చనం, మధ్యమాంసరతానాంచ దూరే తిష్ఠతి శంకరః.
మాంసం ఎక్కడ, శివుడు ఎక్కడ, అంటే మాంసం తింటే శివుడు దొరకడు అని అంతరార్థం అనమాట. మాంసం ఎక్కడ, శివభక్తి ఎక్కడ, మద్యం ఎక్కడ, శివార్చనం ఎక్కడ. మద్యం మాంసం ఈ రెండింటి మీద మక్కువతో ఉండేవాడికి దూరే భవతి శంకరః, దూరే తిష్ఠతి శంకరః, శివుడు దూరంగా కూర్చుంటాడట. అంచేతే మధ్య మాంసములు పుచ్చుకుంటే శివుడు వాడి దగ్గరికి రాడు. మళ్ళీ ధర్మ సందేహంలో ఈ పురాణం చెప్తున్నప్పుడు ఒక ఆయన అడిగాడు, మరి భక్త కన్నప్ప సంగతో అన్నాడు. భక్త కన్నప్ప పంది మాంసం పట్టుకొచ్చి కాల్చి మరీ శివుడికి పెడితే తినలేదో, మాకు మాత్రం నిషేధమా అంటే, అప్పుడు నే అన్నా, నాయన నీవు భక్త కన్నప్పంత భక్తుడు అయితే మాంసం కాదు ఇంకేదైనా పెట్టచ్చురా అన్నాను. అవునండి, నేను కన్నప్పలాగే వేరే భక్తుండండి అన్నాడు. అయితే నీ రెండు కళ్ళు తీసిచ్చే అన్నాను. ఎందుకంటే భక్త కన్నప్ప శివుడి కంటిలోంచి రసం వస్తే కన్ను బీగి పెట్టాడు, పన్ను బీగి పెడతాడు. నువ్వు కన్ను కాదు కదా, ఓ 1000 రూపాయలు మా పీఠానికి డొనేషన్ ఇవ్వండి పారిపోతావు. చాలామంది అంతే కదా. మరి ఇప్పుడు భక్త కన్నప్ప మాంసం పెట్టాడు, మేమెందుకు పెట్టకూడదంటే భక్త కన్నప్ప ప్రాణం ఇచ్చేస్తున్నాడు. ఆయన ఆయన ఏమన్నాడు, శివ నీ రెండు కళ్ళకి రెండు కళ్ళు పెట్టాను, కానీ నీకు 3 కళ్ళున్నాయి, నాకు 2 కళ్ళున్నాయి. ఇప్పుడు నీ 3వ కన్నుకు కూడా రక్తం వస్తే నాకు కనపడదు, కనపడింది అనుకుందాం, ఒకవేళ కనపడినా ఇవ్వడానికి నాకు 3వ కన్ను లేదు, అప్పుడు ఏమిస్తాను, నీకు ఈ కూడుగ్గ బట్టి నీలగ్రీవ, కూడు మాంసం విడిచిపెట్టి నీకోసం ప్రాణం ఇవ్వగలను, ఇంతకించి మించి ఏం చేయలేనన్నాడు. శివుడి కోసం ప్రాణమును కూడా ఇచ్చేంత భక్తి వాడిది గనక వాడు మాంసం పెట్టినా మద్యం పెట్టినా పర్వాలేదు. కానీ మనం అలా కాదుగా. మరి మనం అంటే నేను మీలాంటి జ్ఞానుల గురించి చెప్పట్లేదులేండి, ఏదో అమాయకుల గురించి చెబుతున్నా. కాబట్టి సహజమైన ధర్మం వేరు, అతీతమైన జ్ఞానము లేనటువంటి సామాన్యుల ధర్మం వేరు. వాడు అమాయకుడు, వాడికి ఏమీ తెలియదు. మనకు శాస్త్రం తెలుసు, అన్నీ తెలుసు కూడా, అయ్యో ఇంత చీమ కుడితే మనకి ఇంత బాధ వస్తుంది, దాన్ని పటక్కన నరికి తినేస్తున్నామే అని జాలి లేకపోతే ఎలాగా పై కబుర్లు చెప్పడం, వాడు తినలేదా వీడు తినలేదా అని కబుర్లు చెప్పకూడదు. వారి స్థాయి ఈ స్థాయి వేరు. శంకరాచార్యులు వారు ఒక రోజున శిష్యులు చూస్తూ ఉండగా మద్యం తాగాడు, సీసా తాగాడు కావాలని. శిష్యులు చూశారు, ఓహో గురువు గారు పుచ్చుకున్నారు సీసా, భలే ఉందిరా, మనం కూడా పుచ్చుకుందాంరా ఐసా అనుకున్నారు. అప్పుడు వాళ్ళు పుచ్చుకోవడం చూశాడు ఈయన. వీడు కూడా గురువు గారు తలకో సీసా పుచ్చుకున్నారట. మర్నాడు ఏం చేశాడు ఈయన, సీసం గరిగించి తాగాడు. ఆ తర్వాత వాళ్ళు వెర్రిమొహం వేశారు, పుచ్చుకోండిరా మీరు కూడా సీసం కరిగించి తాగండి అన్నాడు. సీసం కరిగించి తాగితే చస్తారు దెబ్బకి, అసలుకే మోసం వస్తుంది సీసం తాగితే. ఆయన సీసా తాగగలడు, సీసము తాగగలడు. కణకణలాడుతున్న అగ్ని కణములు మింగుతాడు నిప్పులు, దాంతోపాటు మంధనిలో ఉన్న వేరుశనగ పప్పులు తింటాడు. పప్పులు నిప్పులు సమానం ఆయనకి, కానీ మనకు అలా సమానం కాదే. అందువల్ల మనం తప్పులు చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అందువల్ల మధ్య మాంసరతానంచ దూరే తిష్ఠతి శంకరః. ఇవి తెలిసి అక్కడ వాళ్ళు కేవలం ఆకులు అలములు తింటారు, మారేడు పళ్ళు తింటారు, సాధ్యమైనంత వరకు పువ్వులు కూడా గిల్లి కొయ్యారట పాప, అంత జాగ్రత్తగా తీస్తారు. ఆ ప్రాంతానికి వెళ్ళారు, ఎక్కడున్నాడు ఈయన అని. అంత తోట మధ్యలో బుల్లి పాక పర్ణశాల వేసుకుని అక్కడ పర్ణశాల దగ్గర అద్భుతమైన శివలింగం పెట్టుకున్నాడు. 24 గంటలు విశ్వేశ్వరుడి దగ్గర ఉండడానికి ఉండదు కదా. శివుడంటే ఎంత ఇష్టమైనా, కాశికా విశ్వేశ్వరుడు అంటే ఎంత భక్తి అయినా, అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుని అభిషేకం చేసుకు వచ్చేయాలి. కానీ 24 అవర్స్ నేనే విశ్వేశ్వరుణ్ణి పట్టుకుంటానంటే పక్క వాళ్ళు గంటేస్తారు, ధర్మం కూడా కాదు. అందువల్ల ఈయన ఇంటి దగ్గర కూడా మరో కాశీ విశ్వేశ్వరుడి లింగం లాంటి లింగం పెట్టుకున్నాడు. దానికి అగస్త్యేశ్వర లింగము అని పేరు అనమాట. ఇప్పటికి కూడా అక్కడ ఉంది, అగస్త్యుడి ఆశ్రమం లేదు కానీ లింగం ఉంది. ఆ లింగాన్ని ప్రతిష్ఠించుకుని దాని మీద బాగా విభూతి పూసి నీళ్లతో అభిషేకం చేసి ఆ తర్వాత బిల్వపత్రాలు పెట్టి హాయిగా ఒళ్ళంతా విభూతి పూసుకుని కనిపించాడు. పొట్టిగా పొట్టతో ఉండే గట్టి మనిషి అగస్త్యుడు. ఈ దేవతలు ఋషులు వెళ్ళేసరికి ఆయన ఏమంటున్నాడో తెలుసా? శివుడే దాత, శివుండే భోక్త, శివుడే చేయుల్మకాదిక్రియల్, శివుడే సర్వము, నే శివుండనను చున్ చింతింపుచున్ పాడుచున్ భవ కాశీధవ నీలకంఠ అభవా అని ప్రార్థింపుచున్ పాడుచున్. శివుడే భోక్త, ఈ లోకంలో తినేవాడు శివుడు, ఇచ్చేవాడు శివుడు, శివుడే నేను, నేనే శివుడు. ఈ యజ్ఞం పూజలు చేస్తున్నది శివుడే, వాటికి తగిన ఫలితం ఇస్తున్నది శివుడే అని ఈ విధంగా అన్ని శివుడే, సర్వం శివమయం జగత్ అన్నాడు అనమాట. అది అంతరార్థం చివరికి. శివుడే ఇస్తున్నాడు, శివుడే తింటున్నాడు, శివుడే చేస్తున్నాడు, శివుడే అనుగ్రహిస్తున్నాడు, నిద్రిస్తున్నది శివుడే, సమస్తం శివుడే, నేనే శివుణ్ణి అని చెట్ట చివరికి పలికట్ట. శివుడే సర్వము, నే శివుండననుచున్. అదే సంస్కృతంలో శివోహం. అహం అంటే నేను, శివః శివుణ్ణి, శివః అహం శివోహం, నేనే శివుడు అన్నాడే. శివుండనే ననుచున్ చింతింపుచున్ పాడుచున్, లోపల లోపల ఆలోచిస్తున్నాడు శివుడి గురించి. ధ్యానం పైకి పాటలు పాడుతున్నాడు, హరహర మహాదేవ శంభో శంకర అంటున్నాడు. దీంతో పాటు ఏం చేశాడు? సవిధ శ్రీఫల వృక్షవాటికల భస్మస్రాల శుద్ధాంగుడై, అన్ని మారేడు చెట్లే కదా, ఆ మారేడు చెట్ల మధ్యలో కూర్చున్నాడు. బూడిద చూసుకుని రాత్రిపూట కూడా భస్మంలోనే పడుకుంటాడు ఆయన. దానికి భస్మస్నానము, భస్మశయ్య అని పేరు. స్నానం చేశాక విభూతి ఒళ్ళంతా పూసుకుంటే దానికి భస్మస్నానము, రాత్రిపూట భస్మం మీదే పడుకుంటే దానికి భస్మశయ్య అని పేరు. పూర్వం మహానుభావులైన ఋషులు విభూతి మీద పడుకునేవారు. ఎందుకో తెలుసిన, ఏ సమయంలో మనం శరీరం విడిచిపెడతామో తెలియదు. చచ్చిపోయేటప్పుడు ఒంటి మీద ఎంత విభూతి ఉంటే వారు నరకానికి వెళ్ళాడు. అది మనకి కాశీమహిమ చెబుతున్నది. అప్పుడు దుర్వాస మహర్షి స్వర్గానికి బయలుదేరాడు ఇంద్రుణ్ణి అనుగ్రహించడానికి. ఎప్పుడు ఒళ్ళంతా విభూతి పెట్టుకుంటాడు దుర్వాసుడు. అది కూడా పగటిపూట సజలం విభూతి, సజల విభూతి లేపయామి, నీటితో వెలుపడి విభూతి పెట్టుకోవాలి. పగటిపూట ఎప్పుడు కూడా విభూతి పెట్టుకునేటప్పుడు ఎడమ చేతిలో విభూతి వేసుకుని అందులో నీళ్లు పోసి నీళ్లతో విభూతిని బాగా లేపనంగా ముద్ద కింద, తడి ముద్ద కింద తయారు చేసి అప్పుడు దాన్ని తీసుకుని నుదుటికి శరీర అవయవాలకి పెట్టుకోవాలి. సాయంత్రం సూర్యుడు అస్తమించాక ఎప్పుడు కూడా ఆర్ద్రమైనటువంటి దానిని వేధించకూడదు, శుష్క విభూతినే తీసుకోవాలి. అందుకే సూర్యాస్తమయమయ్యాక నీళ్లతో తడిపి విభూతి పెట్టుకోకూడదు. అందువల్ల పగలంతా తడిపి పెట్టుకోవాలి, సూర్యుడు అస్తమించాక తడపకుండా పెట్టుకోవాలి. నేను తడిపి విభూతి పెట్టుకున్నాడు, పెట్టుకుని స్వర్గానికి బయలుదేరాడు. దారిలో ఒక చోట నరకం కనపడింది. నరకం గుండా వెళ్ళాల్సింది ఎవరైనా స్వర్గానికి వెళ్ళాలంటే, కాకపోతే నరకం ఊళ్ళోంచి వెళ్ళేవారు పూర్వం, ఇప్పుడు బైపాస్ వేసేశారు. ఊళ్ళో వెళ్ళక్కర్ల, హాయిగా 4 లేన్స్. నరకం నుంచి స్వర్గానికి వెళ్ళే వాళ్ళకి కూడా బైపాస్ అంటే ఎవరు తెలుసా? సుస్పష్టంగా మార్కండేయ పురాణంలో చెప్పారు, విమానైహి సోజ్జులైర్యాంతి భూమిదాన ప్రదానరా, భూదానం చేసిన మానవులు నరకం ఊళ్ళోంచి వెళ్లకుండా పక్క నుంచి బైపాస్ లో విమానంలో పెడతారు. అది కూడా మళ్ళీ కారులో కాదు, విమానైహి సోజ్జులైహి యాంతి భూమిదాన ప్రదాహ నరా, భూదానం చేసే పుణ్యాత్ములు ధగ 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 వెలిగిపోతున్న విమానాలలో ఆకాశంలో పక్క నుంచి వెళ్ళిపోతారు. ఇక నరకం చూడక్కర్లా, మలమూత్రాల దగ్గర నివసించక్కర్లా, చూసే దొరికినే. అందుకని చూడకుండా వెళ్ళిపోతారట. అందుకని పూర్వకాలంలో భూదానం తప్పక చేసేవాడు, ఏ దానము భూదానాన్ని పోలదు అని వామన అవతారంలో భాగవతంలో చెప్పారు. రేపు బృందావనంలో తన ధనంజయరావు వెళ్ళి చేస్తున్నటువంటి భాగవత సప్తాహానికి మీరు వచ్చినప్పుడు ఈ కథ చెబుతా. అందులో ఏమన్నాడు, ఏ దానము కూడా భూదానానికి సాటిరాదని స్వయంగా వామనుడు చెప్పాడు. క్షితిదానమిచ్చునతడు అతికాంక్ష పరిగ్రహించునతడు దురితచ్చుతులై శతవరషంబులు శతమతలోకమున క్రీడ సలుపుదురలను. భూదానం చేసేవాడు, భూదానం పుచ్చుకునేవాడు ఇద్దరు పాపాత్ములుగా ఉన్నవాళ్ళు పుణ్యాత్ములు అయిపోతారట. ఈ భూదానానికి ఒక గొప్పతనం ఏమిటో తెలుసునండి, దానం ఎక్కడైనా చేస్తే ఇచ్చిన వాడికి పుణ్యం వస్తుంది కదా, పుచ్చుకునేవాడికి రాదుగా. అందుకే శనిదానాలు ఎందుకు పుచ్చుకోవట్లే, నా శనిదానం పోవడం కోసం శనిదోష పరిహారార్థం ఏదో ఫలానా సువర్ణం లేక నువ్వులు తిలదానం తుభ్యమహం సంప్రదే ఇదన్నమ అన్నాడు అనుకుందాం. ఇచ్చిన వాడికి శనిదోషం పోతుంది, ఆ దోషం పుచ్చుకున్న వాడికి వస్తుంది. అప్పుడు వీడికి ఎంత చేసి రూపాయికి 100 రూపాయలకి శనివారిని అంత కట్టేస్తున్నాం మనం. అందుకే రుణం తీర్చుకోలేము మనం. పురోహితులు పుచ్చుకుని ఏం చేయాలి, ఈ పాపం వీళ్ళు పోగొట్టుకుంటారు. ఏమిటంటే సహస్ర గాయత్రి పఠనాత్, 1000 సార్లు గాయత్రి జపం చేస్తే ఎంత భయంకర దానం పుచ్చుకున్నా ఆ దోషం తక్కువ పోతుంది. వీళ్ళకి పరిహారం చేయకపోతే ఎలా, మరి పుచ్చుకున్న పాపాలు వీళ్ళు పరిహారం చేసుకోవాలి. అలా కలియుగంలో చేయకపోవటం వల్ల కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. అసలు రహస్యం అది తప్ప, లేకపోతే వీళ్ళకి ఏ దోషము రాదు. ప్రతిగ్రహణ యోగం ఉన్నది గనక అది వాళ్ళకి అర్హత ఉన్నది గనక. ఇంత ఎందుకు చెప్తానంటే, పాపం దానం ద్వారా పోగొట్టుకుంటాం, కానీ భూదానం అలా కాదట. క్షితిదానం ఇచ్చునతడును, ఇచ్చేవాడు అతికాంక్ష పరిగ్రహించునతడును, తన కోరికతో పుచ్చుకున్నవాడు. అయ్యా మీరు భూదానం ఇస్తున్నారంటే సంతోషంగా పుచ్చుకుంటున్నారు అని పలికి పుచ్చుకుంటే ఆ పుచ్చుకున్నవాడు ఇద్దరూ కూడా దురితచ్యుతులై పాపం నుంచి విముక్తి పొంది శతవర్షంబులు శతమఖలోకమున క్రీడ సలుపుదురలను. 3 దివ్య సంవత్సరముల పాటు ఇంద్రలోకంలో ఇంద్రుడికి అతిథిగా ఉండి సుఖంగా ఉంటారు. అందుకని ఇచ్చిన వాడికి పుచ్చుకున్న వాడికి కూడా పుణ్యం ఇచ్చే గొప్పదానం కనుక భూదానం గొప్పదన్నారు. అందువల్ల నరకానికి వెళ్లకుండా ఉండాలంటే భూదానం చెయ్యాలి అని శాస్త్రం. ఈయన దుర్వాసుడికి వీటితో సంబంధం లేదు, సాక్షాత్తు రుద్రస్వరూపుడు గనక విభూతి పెట్టుకుని నరకం గుండా వెడుతున్నాడు. ఎంతలో పక్కనున్న నరకంలో ఒక కొండలో నుంచి, బాబోయ్ చచ్చిపోతున్నాం, కొట్టకండి కొట్టకండి, అయ్యో కుయ్యో మొర్రు అని అరుపులు వినబడ్డాయి. బేజారెత్తిపోయేటండి దుర్వాసుడు కూడా, అంత అరిచారు వాటి వాళ్ళు. ఎంత బాధ కలగకపోతే వాళ్ళు అరిచారో ఆలోచించండి. నరకంలో శిక్షలు తట్టుకోలేక బాబోడు బాబోడు వాడు బొబ్బలు పెడుతూ ఉంటే ఆ బొబ్బలకి కంగారు పడి ఏమిటా అని లోపలికి చూశాడు దుర్వాసుడు. వెంటనే దుర్వాసుడు నిదుటి ఉన్న విభూతి ఆ నరక కొండంలో పడింది. ఆ క్షణంలో ఏం జరిగిందో తెలుసా, అది లోపల నిజానికి అది కుంభీపాకం అని ఒక నరకం. కుంభీపాకం అంటే కుంభము అంటే కొండ, పెద్ద కొండ పెట్టారు అక్కడ. ఆ కొండ 80 మైళ్ళు ఉంటుంది ఒక్కొక్క కొండ. 80 మైళ్ళ పొడవు ఉన్నటువంటి పెద్ద కొండ నిండా నూనె పోసి, నువ్వులు నూనె, ఆ నూనెని కింద కట్టెలు పెట్టి మరగబెట్టారు. ఆ నూనె కళ్ళపేళ కళ్ళపేళ మరుగుతోంది. అందులో పాపాత్ములు వేసి పుడుకులు వేసిన బూరెలు వేయించినట్టుగా తోపు పెట్టి వేయిస్తున్నారు ఈ పాపాత్ములని. ఆ పాపాత్ములు బూరెల్లాగా వేగిపోయి ఇలాగా బాబోయే వేయిస్తున్నారు. ఇక్కడ పెద్ద పడవ సహజంగా నూనె కొండలో పెడితే మనం చచ్చిపోతాం ఆన్ ది స్పాట్, కానీ వీళ్ళు పాపాత్ములు చచ్చేటప్పుడు వచ్చారు. వీళ్ళు ప్రాణం యాతనా శరీరమును ఒక శరీరంలో ప్రవేశపెడతారు. ఈ యాతనా శరీరంలో ఉన్న ప్రాణమును కొన్న లక్షణం ఏమిటంటే అది చావరు, ఎందుకంటే చచ్చక్కడికి వచ్చాడు. కానీ శరీరం కాలిపోతుంది, మళ్ళీ పైకి తీస్తే ఆ శరీరం యథాపథంగా మారిపోతుంది. యథాపథంగా మారిపోతున్నారు, మళ్ళీ కాలిపోతున్నారు, మళ్ళీ వేగిపోతున్నారు, మళ్ళీ యథాపథంగా అవుతున్నారు. ఇదన్నమాట చచ్చే సాగుతుంది. ఒక్కసారి చచ్చిపోతే పర్వాలేదు, కాలిపోయి ముద్దైపోతాడు, మళ్ళీ పూర్వంగా మారిపోతాడు, మళ్ళీ వేస్తున్నారు, మళ్ళీ వేయిస్తున్నారు. అందుకని వాళ్ళు బాబు బాబు అని మొరలు పెడుతున్నారట. ఈ బొబ్బలు ఉన్నటువంటి దుర్వాస మహర్షి అందులోకి చూడగానే ఆయన నుదుటి ఉన్న విభూతి అందులో పడింది. పడగానే మొత్తం కొండలు మాయమైపోయాయి, కుంభీపాదం పోయింది, బాగా స్వర్గంగా మారిపోయింది. చల్లని చెట్లతో గోదావరి తీరంలో, చక్కని మంధని వంటి పల్లెటూరులో, వేళకి మంచి బూరెలు, అందులో ఎల్లల్లో తయారు చేసి కాచిన నెయ్యి వేసుకు తింటున్న వాడికి ఏ సౌఖ్యం కలుగుతుందో, బూడిది గుమ్మడికాయతో చేసిన వంటకాలు తినేవాడు హాయిగా మధ్యాహ్నం అలా గుర్రు పెట్టి నిద్రపోతాడో, అలా హాయిగా సుఖంగా చల్లగా తీల్చుకుంటూ సుఖంగా ఉన్నాడు. కుంభీపాకం పోయి రంభాపాకం అయిపోయింది అనమాట. ఇప్పుడు యమకంకర ఆశ్చర్యం జరిగింది, ఇదేట్రా ఇందాకటి దాకా నరకం, ఈ నరకం ఇంత స్వర్గంలో మారిపోయింది, ఈ పాపాత్ములు కూడా ఐశ్వర వైద్యాన్ని డిస్కోడేషన్ చేస్తున్నారు అని వెంటనే యమధర్మరాజు గారి దగ్గరికి పరుగు పరుగును వెళ్ళి యమధర్మరాజు పంపం మునిగిపోయింది అన్నారు. మనకి స్వర్గలోకంలోనూ యమలోకంలోనూ పంపలు మునిగిపోవడానికి తుఫాను రావు, గోదావరికి వరద రాదు, ఇక్కడ ఉన్నది రైతులని, మరి పంప ఏం మునిగిందన్నాడు యముడు. పంప మునగడం అంటే ఆ పంప కాదండి, కుంభీపాక నరకంలో కొంతమంది పాపాత్ములకి మనం శిక్షలు వేస్తున్నాం కదా, ఆ కుంభీపాకం స్వర్గం అయిపోయింది. హఠాత్తుగా పాపాత్ములు సుఖాలు అనుభవిస్తున్నారు, కారణం తెలియదు అన్నారు యమకింకరుడు. అప్పుడు యముడు తెల్లబోయి ఆయన వచ్చి చూశాడు, చూస్తే కుంభీపాకం మొత్తం స్వర్గం అయిపోయింది. ఎందుకు ఈ కుంభీపాకం స్వర్గం అయిపోయింది అని అనుమానం వచ్చి ఎవరిని అడుగుదామా అనుకుంటూ ఉంటే అదృష్టవశాత్తు నారద మహర్షి వచ్చారు అక్కడికి. వెంటనే నారద, హఠాత్తుగా నరకంలో ఉన్న ఒక భాగం కుంభీపాకం స్వర్గంగా మారింది, కారణం ఏమిటన్నాడు. అప్పుడు నారదుడు అన్నాడు, నాయన ఇదంతా దుర్వాస మహర్షి చేసిన గొప్ప ఉపకారం, పాపాత్ములకు ఆయన ఉపకారం చేశాడు, ఆయన తెచ్చిపెట్టిన కంటాని అన్నట్ట. ఆయన ఏం చేశాడండి, ఏం చేశాడా, నుదుటి విభూతి పెట్టుకున్నాడు, ఆ విభూతి పెట్టుకున్న నుదుటితో కొండలో చూశాడు, ఇలా కోరుకుంటూ ఈ నుదుటికున్న విభూతి కొంత రాయి అందులో పడింది, విభూతి రాయి పట్టడం వల్ల నరకం సర్పం అయిపోయింది, ఇది విభూతి మహిమ అన్నాడు. అందుకని విభూతి ఎక్కడ ఉంటే అక్కడికి యమకంకరుడు రాదు, నరకం సర్పం అవుతుంది. ఇప్పుడు అర్థమైందా, రాత్రిపోత విభూతి మీద అందుకు పడుకునేవారు మహర్షులు, దానికి భస్మ చెయ్య, విభూతి మీద పడుకునేందుకు ప్రాణం పోయింది అనుకుందాం, వాడు నరకానికి వెళ్ళాడు స్వర్గానికే వెళతాడు. వాళ్ళు ఎలాగో మహాత్ములు, మనం పోకుండా అందుకే రాత్రిపూట విభూతి పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. నిద్రపోయేటప్పుడు విభూతి లేకుండా పడుకుంటే అంతకంటే పాపం మరొకటి లేదు. దిగ్భస్మ రహితం ఫలం, దిగ్రామ వశివాలయం, దిగ్ అనీశార్చనం జన్మ, దిగ్విద్యాం అశివాస్త్రయాం అని శివపురాణంలో విద్యేశ్వర సమితిలో చెప్తారు. నుదుట విభూతి లేకపోతే ఆ విభూతిని లేని నుదురు చూడకూడదు దరిద్రొచ్చి అన్నారు. విభూతి ఉండి తీరాలి, శివ పూజ లేనటువంటి జన్మ దండగా, అందుకే దిక్ అనీశార్చనం జన్మ, దిక్ విద్యాం అశివాస్త్రయాం, శివుడు లేని విద్య విద్య కాదు. అందుకే అక్షరాభ్యాసం చేసేటప్పుడు కోరుకు ఓం నమ శివాయ సిద్ధం నమః అని రాయించేవాడు. శివాలయం లేని ఊళ్ళో అన్నం తినకూడదు, అందుకే మీ ఊళ్ళోనే అన్నం తింటాం మేము, కారణం అదే, లేకపోతే అన్నం తినకూడదు కనుక. దిక్ గ్రామం అశివాలయం అన్న. ఇప్పుడు ఈయన మాడేడు చెట్ల మధ్యలో ఒళ్ళంత విభూతి పూసుకుని భస్మస్థాన శుద్ధాంగుడై భవ కాశీధవ నీలకంఠ అని సంభావించుకుంటూ ఒళ్ళంత విభూతి పూసుకుని భవ కాశీవల్లభ నీలకంఠ అభవ అని పరిపరి విధాలుగా నామాలతో భక్తితో ప్రార్థిస్తూ పాడుకుంటూ మొత్తం మాడేడు తోటల మధ్యలో తిరుగుతున్న అగస్త్యుడిని చూచారు. అమ్మాయ ఇక జన్మ సంగమైపోయింది, ఈ మనిషి, ఈ మనిషిలో ఉన్న వర్చస్సు, ఇతను పూసుకున్న విభూతి, ఇతను పాడుకున్న విధానం చూస్తే ఇతడే అగస్త్యుడు అని గుర్తుపెట్టేసి దేవతలు, ఋషులు, మహాత్మ, వాతాపిని ఎల్వరుణ్ణి సంహరించిన పుణ్యాత్మ, సముద్రాన్ని ఆపోసన పెట్టిన ధర్మాత్మ, నీకు నమస్కారం అంటూ రక్షించు రక్షించని జయ జయధ్వానాలు పెట్టారు. ఒక మహాత్ముని దగ్గరికి వెళ్ళి రక్షించమన్నప్పుడు దేవతలు కూడా దండం పెట్టవలసిందే. అగస్త్యుడు మానవుడు, నేను దేవతలు అనుకోలేదు, వాళ్ళు వాళ్ళు కూడా భక్తితో నమస్కరించారు. పక్కనే లోపాముద్రాదేవితో పాటు ఆయన కూర్చోమన్నారు. ఆ ఇద్దరు కూర్చున్నాక ఇద్దరిని ప్రశ్నించారు, అమ్మ కుశలం దే సాధ్వి అనామయం దే. అమ్మ లోపాముద్ర కుశలంగా ఉన్నవా, నీ అసలు రోగం ఇదే, వచ్చిన రాగానే పెట్టుకుని నీకేం రోగం, ఏం భాగ్యదారు రోగం అంటే ఎవరు వస్తాడు అని చెప్పి కొంచెం మెల్లిగా చక్కగా మాట్లాడాలి. మాట్లాడితే ప్రజలు ఆకర్షింపబడతారు. అన్నిటికీ వాక్యం ఇదండి, వచనే కాదు దరిద్రత. మాటకి దారిద్ర్యం ఏమిటి? ప్రేమగా మాట్లాడితే అందరూ అవసరం అవుతారు. మీరు ఎప్పుడైనా పవిత్రంగా మాట్లాడితే అందరినీ ఆకర్షిస్తే దాని వల్ల వచ్చే స్వర్గం ఇంకా దేని వల్ల రాదు. మహాత్ములు ఎందుకు గౌరవిస్తున్నాం? వాళ్ళ వాక్యం గౌరవిస్తున్నాం. వాళ్ళకి వాక్యం లేకపోతే, వాడికి విద్య లేకపోతే వాళ్ళు ఎందుకు గౌరవిస్తాం? కేవలం డబ్బు ఉన్నంత మాత్రం కదా గౌరవిస్తారు అంటాను. అందుకని చక్కగా ఆరోగ్యంగా ఉన్నావమ్మ తల్లి జగన్మాత. ఈ భూమండలాన్ని మోస్తున్నది ఎవరో తెలుసా? నీలాంటి పతివ్రతలే. నీలాంటి పుణ్యాత్మురాలను నేను ఇంతవరకు ఎక్కడా చూడగా. తల్లి, నీవు నీ భర్తను ఎంతో ప్రేమించి పూజించటం వల్ల నీకు అనేక మహిమలు వచ్చాయని విన్నాం. చీరమాసిన మూడు నాళ్ళు సిగ్గుతోడు ఉంది అన్నారు వాడు. అంటే బయట ఉన్న రోజుల్లో భర్త దగ్గరకు వచ్చి అతనితో సంభాషించకుండా గదిలో రహస్యంగా ఉండాలని శాస్త్రం చెప్పేది. అంచేత చీరమాసిన మూడు నాళ్ళు అంటే బహిష్టు ఉన్న మూడు రోజుల్లోనూ గదిలో కూర్చుని భర్తతో లేనిపోయిన సంభాషణలు చేయకుండా లేక ఆలయాలకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉంటున్నావా లేదా? ఇది గొప్ప ప్రశ్న అండి. ఇది తెలియవ ధర్మాలు తెలుసు, కానీ ఆవిడ వంక పెట్టి మనకి చెబుతున్నారు దేవతలు. అది అసలు రహస్యం అక్కడ. అంటే మీరు ఇలా నడుచుకోండి అని చెప్పడం. భర్తతో కూడా ఎక్కువ మాట్లాడకూడదట. కేవలం అన్నం పెట్టమని ఇలాంటి విషయాల్లో తప్ప అతి ప్రసంగం చేయకూడదు. చేస్తే కొన్ని నష్టాలు ఉన్నాయి, పైకి కనపడవు, లోపల లోపల కనపడతాయి. ఏమిటో తెలుసా? బయట రోజుల్లో ఇష్టం వచ్చినట్టుగా ఇళ్లలో కలుపుకొని అగ్నిహోత్రం వెలిగిస్తే ఆ కుటుంబంలో పిల్లలు భ్రష్టులై క్రమక్రమంగా తల్లిదండ్రులకి అశాంతి కలిగిస్తారు. వీళ్ళు తచ్చాక నరకానికి పోతారు. అసలు అశుచిగా ఉంటే నిప్పులు ఎలా ముట్టుకుంటాం మనం? అందుకే ఇప్పుడు ఏంటి బయట ఉంది, వెంటనే కాఫీ వాళ్ళు పెట్టేస్తున్నారు, అన్నం వాళ్ళు వండుతున్నారు. ఏ ఇంట్లో ఆరోగ్యంగా ఉంటున్నారా? ఏ ఇంట్లోనైనా పిల్లలతో శాంతి సుఖాలతో ఉంటున్నారా? ఎక్కడైనా పూర్వలాగా ప్రశాంత చిత్తులో ఉంటున్నావా? లేకపోయే కారణం అది పరమ పవిత్రమైన అగ్నిహోత్రాన్ని వెలిగించేస్తున్నాం. బయట ఉన్న రోజుల్లో వాటి దేవుడు అసలు పొద్దున్న లేవగానే స్నానం చేయకుండా ముఖం కూడా కడుక్కోకుండా కాఫీ పెట్టు తాగేయటం. కనీసం ముఖమైన కడుక్కోవాలి కాఫీ పెట్టడానికి. అది లేదు, ఏమీ లేదు, కాల ప్రభావం అనుకోండి. అందుకని జాగ్రత్తగా ఉంటున్నావా లేదా తల్లి? ఇతర విధాలుగా పాతివృత్య లక్షణాలన్నీ ఉన్న ఆవిడ్ని నువ్వు పతివ్రతగా ఉంటున్నావా లేదా అని అడిగారు. తర్వాత ఇప్పుడు అగస్త్యనికే తిరిగారు. తండ్రి అగస్త్య, నీలాంటి తపోనిష్టాగరిష్ఠులు ఈ భూలోకంలో చాలా అరుదుగా ఉంటారు. ఈశ్వర భక్తి కలిగిన వాడిని నువ్వు. కాశీ విశ్వేశ్వరుడు నీవు ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. అసలు కాశీయే అగస్త్యుడు, అగస్త్యుడే కాశీ అని కూడా పెద్దలు చెబుతారు. అంత గొప్పవాడివి నువ్వు. రోజు ఈ మారేడు తోటల్ని భక్తి శ్రద్ధలతోటి పెంచి పూజించి ఆ ఆకులు పెట్టుకెళ్ళి ఈశ్వరుడికి సమర్పిస్తున్న పుణ్యాత్మలు వీరు. ఇన్ని మల్లె పువ్వులు పెరుగుతున్న ఒక్క మల్లె పువ్వు కూడా కోసి ఈ బంగారు తల్లి తన శిరస్సులో పెట్టుకోవటం లేదు. అవన్నీ అమ్మవారికి ఇస్తోంది. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. మేము కొన్ని కష్టాలతో ఇక్కడికి వచ్చాం. మా కష్టాలు నువ్వు మాత్రమే తొలగించగలవు అనగానే ఈయన వెనక ముందు చూడకుండా తొందరపడితే అన్నాడు. దేవతలారా, మీరంతా వచ్చినందంత ప్రశంసించారు, మీరు ఏం అడిగినా ఇస్తారు, ప్రాణం అడిగినా ఇస్తాను, కోరుకోండి, మీరు అడిగింది ఇచ్చేస్తానన్నాడు. ఎందుకు వచ్చారు కూడా అడగలే, మీరు అడిగిన పని చేస్తానన్నాడు. అలా అన్నావు కదా, ఇప్పుడు అడుగుతున్నాం. ఇంజపర్వతం హఠాత్తుగా శరీరాన్ని పైకి పెంచింది, దాని గర్వం అణచాలి. మళ్ళీ సూర్యుడు యథాపథంగా తిరగాలి. నీవంటే మహాత్ముడు కనుక నీకు సూర్యుడు ఉన్నా లేకపోయినా పర్వాలా, నువ్వే సూర్యుడిగా వెలిగిపోగలవు. కానీ మేము మిగతా వాళ్ళం అలా కాదు. కాలం శుభ్రంగా నడవాలి, కాలగతి ఆగకూడదు. కాలగతిని యథాతథంగా నడిపి లోకాలను అనుగ్రహించడానికి మీ దగ్గరికి మేము వచ్చాము. నించి గర్వాన్ని అణిచి అనగానే అలాగే మాటిచ్చాడు. సంతోషంగా వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళు వెళ్ళగానే ఇంకా అగస్త్యుడు ఏడ్చాడు. ఇప్పుడు ముందుకు ఏడ్చాడు తల చెప్పుకున్నాం. అయ్యో లోకాముద్ర, మొగమూత ఎంత ప్రమాదం. ఈ మొగమూత ఎవరికి పెట్టాడో తెలియదు, కానీ తొందరగా మాటిచ్చా తర్వాత ఏడవడం అనేది అలవాటు అయిపోయింది. దేవతలంతటి వాళ్ళు వచ్చి నింజ పర్వతం గర్వాన్ని అనచమని కోరితే కాదనలేక మాటిచ్చాను, ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోవడం ఎంత కష్టమో అర్థమవుతుంది అన్నాడు ఆయన. దేవతలు మోసం చేశారు తప్ప, లేకపోతే వజ్రాయుధం చేత పట్టుకుని కొండల రెక్కలు మెరికినవో ఇంద్రుడు. కొండల రెక్కలు నరికిన వాడికి ఈ కొండని పతపత ముక్కల కింద కొట్టి నాశనం చేయడం లెక్క. అంటే పాపం అగస్త్యుడి దగ్గరికి వెళ్ళారు కానీ దేవతలు, ఈ కలియుగంలో మానవుల గురించి తెలియదులేండి. వీళ్ళైతేనే బాంబులు పెట్టి కొండలని పడగొట్టేస్తారని తెలియదు పాపం. వీళ్ళు కలియుగం మానవుడు, అగస్త్యుడు లేదు, నిజపర్వతం లేదు, శంఖపర్వతం లేదు, కదలకుండా కూర్చుంటే నా మీద కూడా బిల్డింగ్ కట్టేస్తారు. ఎవరు ఏదైనా అంత కట్టేస్తారు. శివుడికి గంగా పార్వతీ కాదట, శివుడికి 2000 మంది భార్యలు ఉన్నారని ఈ మధ్యలో దౌర్భాగ్యుడు ఇంటర్వ్యూ టీవీలో. ఇంకా ఆశ్చర్యకరం, నరకాసురుడు మావాడు, మీరంతా కుట్రపడి చంపారంటాం. ఏమిటో మీరు కాలప్రభావం కాకపోతే, నరకాసురుడు మావాడు అంటే రాక్షసుడు అన్నమాట మీరు, పరమ కుమారుడు అన్నమాట మీరు, ప్రజలు పీడితులు తింటారని మీరే చెప్పుకుంటారు చెప్పకుండానే. ఏమిటి పిచ్చవాడు కాకపోతేను కలి అంతేనండి. ఈ కలి ప్రభావాన్ని మనం ఏం చేయలేము. కలియుగంలో మానవుడు ఎంత దరిద్రంగా ఉంటారో పదే పదే మీకు భాగవతాలు చెప్పుకున్నాం కదా. ఈ కలియుగంలో మానవులు ప్రాయేణ అల్పాయుషాహ అలసాహ మందబుద్ధి ప్రదాహ నరాహ అన్నారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, లోపాముద్ర కాశీని వదిలి వెళ్ళడం చాలా కష్టం, కానీ వెళ్ళక తప్పటంలా మనం ఈ వంకతోటి కాశీని వదిలిపోతున్నాం. ఈ ఇంద్రుడు యముడు వీళ్ళంతా మనల్ని మోసగించారు, లేకపోతే పర్వతాన్ని పగలగొట్టడం ఇంద్రుడికి కష్టమా, ప్రాణులు ప్రాణములు తీసే యముడు దండంతో పెడితే ఉంచి పర్వతం పగిలిపోదా, వరుణ దేవుడు తెచ్చుకుంటే కొండలు కొండలు కొట్టుకుపోవా, కుబేరుడు తెచ్చుకుంటే ఆయన డబ్బెట్టు కొట్టలేడు, పైగా డబ్బుతో అవని పనులు ఉంటాయా, దగ్గర బంగారపు కోసంతో ఒకసారి పెడితే కొండ పగిలిపోదా. ఇలాగ ఇంతమంది దిక్పాలకులు అంతా కలిసి నాకు అన్యాయం చేశారు నేర్చాడు. ఎందుకు తెలిసే ఇంత గొడవందుకు అగస్త్యుడు ఏడ్చాడంటే, ఇప్పుడు వింజపర్వతం దగ్గరికి ఈయన వెళ్ళాలి. వింజగర్వం అనచాలంటే వింజపర్వతానికి పూర్వం బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. ఏమిటో వరం, ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు ఎదగలవు అని వరం ఇచ్చాడు. చాలా కాలం ఈ రహస్యం చాలా మందికి తెలియదు, అందుకే ఈ గందరగోళం ఏమిటా అని అనుకుంటారు. వింజపర్వతం ఒకప్పుడు తపస్సు చేశాడు బ్రహ్మ కోసం, అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షం అయ్యాడు. ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. స్వామి నేను ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళేటట్టు, ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు ఎదిగేటట్టు వరం ఇమ్మన్నాడు. అప్పుడు బ్రహ్మ 2 వరాలు ఇవ్వలేదు నా వల్ల కాదు, నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళలేవు ఎగిరి, కానీ పొడుగు ఎంత కావాలంటే అంత ఎదగలవు. అలా పొడుగు ఎదిగిన నువ్వు నీ ఎంత నువ్వు వంగితే తప్ప ఎవడూ నిన్ను పగలపెట్టకుండా నీకు వరం ఇస్తున్నా అన్నాడు. నువ్వు ఇంద్రుడు వజ్రాయుడు ఎందుకు పగలపట్టలేకపోయాడు, బ్రహ్మ ఇచ్చిన వరం అది, నువ్వు పొడుగు ఎదుగుతావు, ఆ ఎదిగినప్పుడు నువ్వంతా నీవు కావాలని వంగితే తప్ప, లేకపోతే నిన్ను పగలగొట్టే శక్తి ఈ సృష్టిలో ఎవరికీ ఉండదన్నాడు. లేకపోతే ఇంద్రుడు తెలుసుకుంటే వజ్రయుడితో పగలగొట్టలేడా, ఎవడు దండంతో పగలగొట్టలేడా, ఇది బ్రహ్మ ఇచ్చిన వరం కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి మన వల్ల కాదని ఇక్కడికి వచ్చారు. ఇప్పుడేమిటి అనుకోవా, అగస్త్యుడు ఎక్కడికైనా వెడితే అతనికి ఎవరైనా దండం పెట్టవలసింది, అది కూడా బ్రహ్మగారు ఇచ్చిన వరమే. అగస్త్యుడు వచ్చినప్పుడు ఒక్క అవతారమూర్తులైన దేవతలు తప్ప తక్కిన వారు ఎవరైనా అతనికి నమస్కరించకపోతే వాడు ఆక్షణమే సర్వనాశనం అయిపోతాడు అని బ్రహ్మ వరం ఇచ్చాడు. ఇప్పుడు వింజపర్వతం దగ్గరికి అగస్త్యుడు వచ్చాడు అనుకోండి, అప్పుడు వింజపర్వతం ఏం చేయాలి, బ్రహ్మ ఇచ్చిన వరం ప్రకారంగా ఓడికి దండం పెట్టాలి, పెట్టకపోతే ఈ కొండ నాశనం అయిపోతుంది. ఏం చేస్తాడు, తప్పటి దండం పెడతాడు, వంగి వంగి దండం పెట్టాడు కాబట్టి అతడు తనంతా తాను వంగాడు కాబట్టి సూర్యుడు వెళ్ళి వెళ్ళగలడు. ఇప్పుడు అగస్త్యుడి పరిస్థితి ఏమిటి, వాడు భక్తితో దండం పెట్టాడు, వాడు దండం పెట్టకపోతే ఆ కొండను నాశనం చేయలేడు ఈయన కూడా, అది బ్రహ్మవాడికి ఇచ్చిన వరమే. ఇక్కడ ఇద్దరికీ వరాలు ఉన్నాయి, ఒకరికేమో వంగితే తప్ప నాశనం లేదు, మరొకడు వస్తే వాడు వంగి దండం పెట్టకపోతే నాశనం అయిపోతాడు. కానీ ఈ 2 వరాలు విచిత్రమైన వరాలే. వీడు వంగాడు, వంగాక నేను అవతల కడతానైనా మళ్ళీ నేను తిరిగి వచ్చేదాకా లేవద్దని ఇప్పుడు అగస్త్యుడు అనాలి, లేకపోతే వీడు మళ్ళీ లేచిపోతాడు. రేపు పొద్దున్న ఎప్పుడైనా అగస్త్యుడు తిరిగి కాశీ వచ్చాడు అనుకోండి, వెనక్కి నువ్వేమన్నావు వెనక్కి తిరిగి వచ్చేదాకా లేవద్దన్నావు, ఇప్పుడు వెనక్కి వచ్చేటప్పుడు లేచిపోతాను, వెళ్ళి వాడు పైకి లేస్తాడు. కాబట్టి చచ్చినా వెనక్కి రావడానికి లేదు అగస్త్యుడికి. ఇది అనమాట పెద్ద గొడవ ఒకదాని ఒకటి. ఒకటి మొత్తం మీద కాశీ విడిచిపెట్టి వెళ్ళవలసి వస్తోంది, కాశీ విడిచిపెట్టి వెళ్ళడం బాధ అన్నమాట. ఇప్పుడు దీనికి ప్రపంచ ప్రళయకాలంలో కూడా నాశనం కాని పవిత్ర క్షేత్రం కాశీ, కాశీలో మరణిత్య మోక్షం, కాశ్యాంతు మరణాన్ ముక్తి అని శాస్త్రం, కాశీలో శాశ్వతంగా ఉండి ఇక్కడే మరణం చెందుదామని ఎంతో కాలంగా ఆశ్రమం పెంచుకున్నాం. కానీ దేని మీద ఎక్కువ ప్రేమ తెచ్చుకుంటే అది మనకు లేకుండా చేస్తాడు ఈశ్వరుడు. దృష్టం లేకపోతే కాశీలో ఉండిపోదాం అనుకున్న మనకి కాశీ నివాస యోగ్యత లేకుండా చేశాడు ఆయన. నీ ఊళ్ళో ఉందాం అనుకుంటే ఊళ్ళో ఉండేవాడు ఈశ్వరుడు ఏమిటో తెలియదు. ఎప్పుడు కాశీలో సంభ్రముడు ఉగ్రముడు ఇద్దరుంటారు. వాళ్ళు సర్వకాల సర్వావస్థలలో కాశీలో ఎవరు ఉండకుండా చేసి విఘ్నాలు కలిగిస్తారు. అది తెలుసుంది కూడా వాళ్ళని పట్టించుకోకుండా బుక్లో పడిపోయామని ఏడ్చాడు. ఇప్పుడు ఆయన గుర్తుపెట్టాడు, కాశీకి ఇద్దరి గర్వం ఉంటుంది. ఒకటి పేరు సంభ్రముడు, మరొకటి పేరు ఉగ్రముడు. సంభ్రమోగ్రముడు అంటారు. ఈ ఇద్దరు కాశీలోకి అడుగు పెట్టగానే కాశీలో శాశ్వతంగా ఉండిపోదాం, రూము పెట్టుకుందాం, లేకపోతే ఇక్కడ 9 రోజులు ఉందాం, 11 రోజులు ఉందాం అని వెళ్ళిన వాడిని అడుగు పెట్టిన దగ్గర నుంచి ఏదో ఒక పరీక్ష పెడతారు. అక్కడ ఏమిటది, కాశీ కలగానే ఎవడం మీద ఉమ్ముతాడు. చిచ్చి కాశీలో అన్ని ఉమ్ములు అసహ్యంగా ఉన్నాయి అని కాశీ మీద డైరెక్ట్ గా వెళ్ళిపోవాలి. అందుకే మీకు చూడండి, కాశీ కలగానే ఎక్కడ పెడతారు ఉమ్మడు, మీకు పరీక్షలు అసహ్యించుకుని పోవడం. అయినా మనం అసహ్యించుకోకపోతే అప్పుడు ఏం చేస్తారు, ఏ పరుసు పోయేలా చేస్తాడు. సో శుభమాని కాశీ వచ్చాం, పరుసు పోయింది, ఇదే ఊరు అని కాశీని తెచ్చుకుని వెళ్ళిపోతామని వాళ్ళ ఉద్దేశం. అయినా ఒంటిగా కూర్చున్నారు అనుకుందాం, అన్నం లేకుండా చేస్తాడు. అన్నం దొరకట్లేదు ఇక్కడ, హాయిగా ఇంట్లో మందరిలో కూర్చుని బుడిది ముడికే పిండి వంటలు తినేవాళ్ళం, అనవసరంగా ఇక్కడికి వచ్చాం అని మళ్ళీ తెచ్చుకుని వెళ్ళిపోతారేమో అని. కానీ మీరు మహాత్ములు ఎవరు కదా, నువ్వు గుమ్మిడికే లేకపోయినా పోలేదు, బూడిదకు ముడికే లేకపోయినా, గాడికి ముడికే లేకపోయినా, ఇంకా ఏడుకు ముడికే లేకపోయినా, ఏం లేకపోయినా మేము వదలమని మళ్ళీ మీరు మొండిగా ఉంటే ఈసారి అర్ధరాత్రి పోయి ఎవడో మెల్లలో తెలిసి తెలిపేస్తాడు. లేదా పడుకున్నప్పుడు ఇంట్లోకి నీళ్లు వచ్చేలా చేస్తాడు, కాఫీ దొరకకుండా చేస్తాడు, మోషన్ చేయేలా చేస్తాడు. ఒకటి కాదు, సంభ్రమం పెట్టే కష్టముల గురించి చెప్పారు. 500,000 రకాల విగ్రహములు కలిగేస్తాడు లేక 500,000. అందుకే పంచాక్షరీ మంత్రాన్ని 500,000 జపించిన వాడికి కాశీ వెళితే అటువంటి వాడికి సంభ్రమోద్భ్రముల వల్ల గంధం ఉండదు అని చెబుతోంది కాశీ మహిమ. పంచాక్షరి అని ఒక మంత్రం ఉన్నది కదా, నమశివాయ, అక్షరాక్షర జపం, అందులో 500,000 ఉన్నాయి కనుక 500,000 జపం చెయ్యాలి. పంచలక్ష జపేవైవ సిద్ధంతు కవచం భవేత్, యది సార్థ కవచో బృహస్పతి సమో భవేత్. ఇది కనుక 500,000 జపం చేశామంటే ఆ జపం మన శరీరానికి కవచమై కాపాడుతుంది. యుద్ధానికి వెళ్ళిన కవచం వేసుకున్నాడంటే ఆ కవచం బుల్లెట్ ప్రూఫ్ వేసుకుంటారని చాలా మంది చూస్తాం కదా, అప్పుడు తుపాకీ గుండి వచ్చినా ఆ బుల్లెట్ ప్రూఫ్ దగ్గర కింద పడిపోతుంది. పూర్వం యుద్ధానికి వెళ్ళేవారు మంచి కవచం వేసుకునేవారు, ఆ బాణాలు కవచాన్ని తెచ్చుకుని కింద పడేది. ఈ మంత్రం 5 సార్లు 500,000 జపిస్తే అది మన శరీరాన్ని మనస్సుని సిద్ధ కవచం అనే పేరుతో రక్షిస్తుంది. అనగా అక్కడికి వెళ్ళిన వాడికి ఈ సంభ్రముడి వల్ల ఉగ్రముడి వల్ల గంధం రాదు, వీళ్ళు మనల్ని పరీక్షించరు. వల్ల నిరంతరం శివస్మరణతో ఉండాలి. శివానుగ్రహం లేకపోతే కవచం ఉండదు కనుక, కవచం లేకపోతే వాళ్ళు పెట్టే బాధలన్నీ మనకే తగులుతాయి, మనం ఉండలేము. అందుకే కాశీ 9 రోజులు ఉన్నామని వచ్చి 3 రోజులు వెళ్ళిపోయారు లేరు, లేదా అడుగు పెట్టగానే వెళ్ళిపోయిన ఉన్నారు. అసలు కాశీలో అడుగు పెట్టగానే వాళ్ళ నాన్నగారు పోయారు, గౌరవం చెడిపోయాడు ఆయన, అది ఇంకా వారు. ఇలా ఎప్పుడు కాశీ వెళ్ళినా ఒక ఆవిడ ఉంది, ఆవిడకి నేను చూస్తూ ఉండగా మాతో పాటు 9 సార్లు వచ్చింది కాశీ. 9 సార్లు కాశీలో అడుగు పెట్టాక వెంటనే వెళ్ళిపోవడం. సార్ ఆవిడ దిగ్గానే రైల్వే స్టేషన్ లో గొలుసు తగ్గిపోయాడు, బంగారు గొలుసు గొలుసు బాబు గొలుసుని ఏడుస్తూ మొగుడు పెడతాడని ఇంటికి పోయింది. వెనక్కి గొలుసు అలవాటు కదా, కనీసం ఇక్కడికి వచ్చేది పులుస్తరచ్చగా, అదే గొలుసుతో పాటు ఆవిడ పోయింది. మళ్ళీ 2వసారి వచ్చింది, 2వసారి కూడా కాలు విరిగింది. రైల్వే స్టేషన్ లో దిగుతూ ఉండగానే రైలు కదులుతున్న వాటితో దిగినట్టుంది, పడిపోయింది, కాలు వెనికింది, మళ్ళీ ఫ్రాక్చర్, ఈవెన్ మళ్ళీ మోసుకుపోయాడు. 9 సార్లు ఇప్పటికీ ఆడు కాశీలో అడుగు పెట్టలేకపోయింది. శివుడి పరీక్ష, అదే సంభ్రమోత్రములు చేసే. అందుకే నిరంతరం అడుగు పెట్టేటప్పుడే నమ్మకంతో అడుగు పెట్టారు కాశీలో, నేను కాశీకి అడుగు పెడతాను, ఆ సంభ్రమోత్రములు నన్ను రక్షిస్తారు, శివశివ హరహర మహాదేవ అనుకోవాలి, నమశివాయ నమశివాయ అనుకోవాలి. అక్కడికి వెళ్ళగానే కాశీలో దిగుతూ ఉండగానే మనం కాశీ వచ్చామంట, ఏసీ రూములు ఉంటాయా, కాశీకి వెళ్ళేది ఏసీ కోసమా, ఇదే మన కేసు. అంటే ముందే ఎందుకు ఎలాగో ఇస్తారు ఇచ్చేటప్పుడు, ఏదో పుణ్యాత్ములు ఏలంగి గారు లేకపోతే ఏమనజో లేకపోతే దానం చేయడం మరోడో మరోడో అక్కడికి వెళ్ళాక మాత్రం గురువు గారు వచ్చారు ఏసీ రూమ్ పోకుండా, అంత దరిద్రులు వాళ్ళు ఏమైనా మహాత్ములు వాళ్ళు మంచి రూములు ఎలాగో ఇస్తారు వాళ్ళు అంటే వరంటలో పడుతున్నా గురువు గారిని జాగ్రత్త అట్టే పెడతారు. ముందే వీడు నాకు ఏసీ ఇస్తారో లేదో అనుకుంటే అక్కడికి వెళ్ళాక వీడి మన అయిపోయినట్టే. అసలు వాటిపై దృష్టి పెట్టకూడదు అనమాట మనకి. అందుకని నిరంతరము కూడా మొట్టమొదటి మనకు కావలసింది అక్కడ భక్తి. నేను ఇక్కడికి వెళతాను, వాళ్ళు అనుగ్రహిస్తారు, నాకు శుభమే కలుగుతుంది అనుకోవాలి. ఇంకో రహస్యం, కాశీలో అడుగు పెట్టిన తర్వాత పవిత్రమైన మనస్సు లేకపోతే కూడా అక్కడ ఉండలేడు, సంకల్పం సిద్ధిస్తుంది అక్కడ. అందుకని దుష్ట సంకల్పం ఉండకూడదు అనమాట. అనగా ఏమిటి, కొంతమందికి అనుమానం, ఏమో నా సూట్ కేసు ఇవ్వడం ఎత్తుకుపోతాడేమో అనుకుని దిగుతాడు, గ్యారంటీగా ఎత్తుకుపోతాడు. శుభ్రం తర్వాతగా కాశీకి వెళ్తాను, నేను ఇక్కడ ప్రణవపీఠం బ్రాంచి కట్టాలనుకుంటున్నాను, కట్టగలను, నాకు డొనేషన్ వస్తుంది, గ్యారంటీగా వెంకటాద్రి 1 కోటి రూపాయలు ఇస్తాడనుకుంటే ఇచ్చాడు, ఆయన ఒకటి 10 కోట్లు ఇస్తాడు. కానీ రావడంపోతే నాకెవడిస్తాడు, నాకెవడిస్తాడు అనుకుంటూ మొదలెడతాడు అనమాట. నాకు కాఫీ ఎవడిస్తాడు, మనం ఎక్కడ చేస్తాం, మనం ఎక్కడ ప్యాస్ అవుతాం. ఈ దుష్ట సంకల్పాలు విడిచిపెట్టి పవిత్ర సంకల్పంతో దిగాలి. తర్వాత ఇంకొకటి, కాశీలో ఉన్న రోగులలో సాధ్యమైన తరపు గృహ సంబంధమైన విషయాలని పరదోషణాలు విడిచిపెట్టాలట. ఎప్పుడు పక్కవాడిని పెట్టకండి, పిల్లం ఎలాంటిదిట, ఎల్లం అలాంటిదిట, ఇంకో పలానా సుధాకర్ గారు ఇలాంటి వేట, పద్మాకర్ గారు ఇలాంటి వేట, నీకేం తెలుసు వాడి గురించి, నువ్వేం చూసి వచ్చావు, నీ గురించే నీకు తెలియదు. ఇంకో పిల్లం ఎందుకు, ఎల్లం ఎందుకు, సుధాకర్ ఎందుకు, ఉరధాకర్ ఎందుకు, ఇవన్నీ వృధా. వాడి దుర్మార్గుట, వీడి నెత్తి మీద జుట్టు లేదుట, వాడికి ఏదో ఉంగరం పోయేదిట, వీడికి బంగరం వచ్చిందిట అన్నావా, ఇక చూడండి వాడికి వచ్చే ఘోరం అంటే ఇంకేది రాదు. అందుకని కాశీ వెళుతున్నప్పుడు ఈ సంభ్రమోద్భ్రములు అనేటటువంటి వాళ్ళ దండము నుండి బయటపడటానికి అక్కడికి వెళ్ళినప్పటి నుంచి తిరిగి వచ్చేదాకా శివ శివ. మీకు ఎంత పాపం వచ్చినా మూడు పిల్లలిద్దరూ వెళ్ళారు, వాళ్ళు ఎప్పుడు కొట్లు తెచ్చిపోయి మూడు పంపులు ఉంటారు రెండు భార్యాభర్తలు అంటే ఎంత అయితే వచ్చినట్టు ఉంటారో చూశాను అనమాట. రైలు ఎక్కిన దగ్గర నుంచి వసే దిక్కుమాలిందారా, ఏడా దిక్కుమాలాడా, ఇదే ఎప్పుడు ఇంకింతే ఇంకో రెండు మాట్లాడదు అనమాట. ఏం నేను కనపడం, నీకు ఎందుకు కనపడాలి, కాఫీ ఎక్కడ పెట్టాలి, నీకు ఏం తిగుతానరా, ఇలా తిట్టుకుంటూ దిగేవాడు. అప్పుడు కూడా నేను ఏమంటున్నానంటే శాస్త్ర ప్రకారంగా కాశీ మహిమలో చెప్పిన మాట చెప్తున్నాను అనమాట. కోపం వస్తుంది కాదని అండల, పెళ్ళైనప్పటి నుంచి కొట్టుకుంటున్న వాడు 40 ఏళ్ళుగా ఇప్పుడు కొత్తగా మారతారా, నేను చెబితే మారాడు కదా. కానీ పాపం రాగానే ఏం చేస్తారంటే కాశీకి వెళ్ళగానే ఏమి అనకుండా శివో అనండి, ఎదిరిపోతుంది పాపం. ఆవిడ పాపం వచ్చేసింది అనుకో, శివశివ 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 అనండి, అంటే కొట్టేసినట్టే ఏమో అని తిట్టినట్టే, ఒరే రౌడ్ బాగు అని తిట్టడం వల్ల శివశివ అనండి, ఎంత లాభం. అన్నం గట్టమని పిలవాలి, అందుకని అన్నం అనకండి, ఆవిడ సొంతం వేస్తుంది పాపం వచ్చి. కాబట్టి అక్కడ శివశివ 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 అనండి, ఇలా అన్నిటికీ అనమాట. ఎంత పాపం వచ్చినా శివశివ శివశివ అనుకుంటే మూడు పెళ్ళాలి, ఎంత లాభం. దానివల్ల ఈ రోజు నుంచి ఇది అమల్లో పెట్టేయండి. ఆదర్శ సంపత్తులైన మీ అందరికీ నేను కొత్తగా చెప్పక్కర్లేదు కనుక.